ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहं मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणा। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। सो मन भगवद्गीत चर्चिंचुकुंटुन्नामु। भगवद्गीत అధ్యాయం 10 శ్లోకం 30 భగవద్ విభూతి యోగం. ఈ యొక్క అధ్యాయం పేరేమిటి? మనము ఎవరి దగ్గరికి వెళ్తామంటే, సాధారణంగా ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎవరికో ఒకరికి ఆకర్షితం అవుతూ ఉంటారు. కొంతమంది ఏమో బాగా ధనం ఉన్న వాళ్ళకి ఆకర్షితులు అవుతారు, కొంతమంది ఏమో బాగా అందమున్న సౌందర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే వనితలకు ఆకర్షితులు అవుతారు. కొంతమంది వాళ్ళకున్నటువంటి పదవులకు ఆకర్షితులు అవుతారు, కొంతమంది చూసినట్లయితే ఉన్నటువంటి చదువుకి ఆకర్షితం అవుతారు, కొంతమంది మానవత్వానికి ఆకర్షితం అవుతారు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతారు. అట్లా ఈ భౌతిక ప్రపంచంలో ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ జీవుడికి ఆ యొక్క స్వభావం ఏమిటంటే అతను ఆకర్షింపబడతాడు. అవునా కదా? ఇప్పుడు మన కింద అద్భుతమైనటువంటి మందిరం ఉంది. ఇది ఎంతో మంది భక్తుల్ని ఆకర్షిస్తుంది, యాత్రికుల్ని ఆకర్షిస్తుంది. సో అట్లా ఒక వైభవపేతమైనటువంటిది, ఒక గొప్పతనంతో కూడుకున్నటువంటి ఒక లక్షణం ఉన్నప్పుడే ఈ జీవుడు ఏదో ఒక వస్తువుకి గాని వ్యక్తికి గాని అతను ఆకర్షితం అవుతాడు. అవునా కదా? అదే రకంగా ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క భగవద్ విభూతి అనేటువంటి ఈ యొక్క అధ్యాయంలో కృష్ణుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఎందుకంటే ఈ జీవులకి నేను భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏమని తెలుసు అంటే, భగవంతుడు గాడ్ ఈస్ గ్రేట్ అని తెలుసు. భగవంతుడు ఎంతటి గొప్పవాడు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. భగవంతుడు గొప్పవాడు అనే విషయం తెలుసు. అయితే ఎంతటి గొప్పవాడు, ఆయనకి ఎంత శక్తి ఉంది, ఆయన ఏ రకంగా అన్నిట్లో కూడా సర్వత్రా కూడా ఆయన ఎలా ఉన్నాడు, ఆయన యొక్క శక్తి, ఐశ్వర్యము, పరాక్రమము, వీర్యము, అటువంటి గుణాలన్నింటినీ కూడా ఈ యొక్క అధ్యాయంలో ఏం చేస్తున్నాడంటే భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఆ రకంగా ఏమిటంటే ఈ జీవుడికి, ఓకే నేను భగవంతుని దగ్గరికి వెళ్తే నాకు మంచి జరుగుతుంది, నన్ను భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఈ జీవుడికి ఏర్పడుతుంది. అవునా కదా? లేకపోతే ఎందుకు ఆ నమ్మకం ఎలా కలుగుతుంది జీవుడికి? లేకపోతే కలగదు. మన బద్ధ జీవులు కనుక మనకు భగవంతుని పట్ల ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క ఐశ్వర్యాలు దాని గురించి మనకు తెలియదు. అందుకు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క అధ్యాయంలో ఆయన యొక్క విభూతి అంటే ఏమిటంటే ఆయన యొక్క గొప్పతనాన్ని భగవంతుడు ఈ యొక్క అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. అది ఎట్లా తెలియజేస్తున్నాడంటే భగవంతుడు ఈ యొక్క అధ్యాయంలో నేను ఆధ్యాత్మిక ప్రపంచంలో నేనంతా కూడా సర్వత్రా కూడా ఎన్నో అనంతమైనటువంటి వైకుంఠ లోకాలు ఉన్నాయి, అక్కడంతా కూడా ఎంతో మంది విష్ణువులుగా నేను ఎన్నో ఆ జీవుడికి ఏ రకమైనటువంటి రసంలో కావాలో ఆ రకంగా నేను ఆ జీవుడితో సంబంధం పెట్టుకోవడానికి అన్ని రకాలైనటువంటి వివిధ వైకుంఠ లోకాలున్నాయి అని భగవంతుడు ఆధ్యాత్మిక ప్రపంచం గురించి భగవంతుడు ఇక్కడ చెప్పట్లేదు. తను భౌతిక ప్రపంచంలో ఏ రకంగా ప్రతి ఒక విషయంలోనూ ఎలా ఆయన విస్తరించి ఉన్నాడు అని భగవంతుడు తన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. సో ఇంకో విధంగా చూసినట్లయితే ఇక్కడ నేనే ప్రహ్లాదుడు అని అంటే అక్కడ దాని అర్థము ప్రహ్లాదుడు నేనని కాదు. దాని అర్థం అతనిలో ఉన్నటువంటి ఆ భక్తి, అతనిలో ఉన్నటువంటి ఆ సద్గుణాలు, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క సత్ ప్రవర్తన అది నాది అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. అదే రకంగా పక్షుల్లో నేను గరుత్మంతుడిని అని అంటే గరుత్మంతుడు కృష్ణుడు కాదు, ఆ గరుత్మంతుల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనం నేను అని చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడిని మనం ప్రత్యక్షంగా మనం చూడలేం కాబట్టి, ఆయన యొక్క గుణాలని ఆయన యొక్క వైభవాల్ని మనం గుర్తించలేం కాబట్టి, కనీసం మనకు ఏదైతే మన యొక్క చుట్టూ మనము చూడగలుగుతామో, మనం ఏదైతే వినగలుగుతామో, మనం ఏదైతే స్పర్శించగలుగుతామో, దీని ద్వారా భగవంతుడు నా యొక్క గొప్పతనాన్ని నేను ఈ ప్రపంచంలో ఈ రకంగా అందరిలో కూడా నా యొక్క శక్తి ద్వారా నా యొక్క గుణాల ద్వారా ఈ రకంగా వ్యక్తమై ఉన్నాను, కనీసం ఈ రకంగా పరోక్షంగా భగవంతుని ఆ రకంగా గుర్తించడం, భగవంతుని మన నేరుగా గుర్తించేటువంటి ఆ యొక్క మనకు అంత గొప్ప యోగ్యత ఇంకా మనకు లేదు కాబట్టి భగవంతుడు కనీసం ఇట్లైనా మీరు నన్ను గుర్తుపెట్టుకోండి. రసోహం అప్సుకౌంతే అని ఇంకొక శ్లోకం కూడా ఉంది. ఆ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నాడు, నీటిలో ప్రతి ఒక్కరు కూడా రుచిని ఆస్వాదిస్తారు, ఆ రుచి నేనని గుర్తుపెట్టుకోండి అని అంటున్నాడు భగవంతుడు. సో ఆ రకంగా ఏమిటంటే భగవంతుడి యొక్క విభూతి అనేటువంటిది ఏమిటంటే భగవంతుడి యొక్క గొప్పతనం అనేటువంటిది ఆయన సర్వత్ర కూడా ఈ యొక్క ప్రపంచంలో వ్యాపించి ఉంది. ఆ యొక్క గొప్పతనము, ఆ గొప్ప విషయాలు, ఆ గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం నేనే అని భగవంతుడి యొక్క అధ్యాయంలో అంతా కూడా తెలియజేస్తున్నాడు. సో ఆ రకంగా ఏమిటంటే ఈ రోజు శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు ఈ యొక్క దైత్యుల్లో ఉన్నటువంటి ఈ యొక్క అసుర విభాగంలో అసురల్లో ఒక అల్లా కానీ నేను ప్రహ్లాదుని అని భగవంతుడు చెప్తున్నాడు. సో ఎందుకు భగవంతుడు ఈ యొక్క మనకు తెలుసు ఎందుకు ప్రహ్లాదుడు ఆయన ఒక అసుర కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆయన ఒక గొప్ప శుద్ధ భక్తుడు అవడానికి అవకాశము ఆయనకి ఏ రకంగా కలిగింది, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అనేటువంటిది మనకు శ్రీమద్ భాగవతంలో ఎంతో మంది భక్తులు దాని గురించి వివరించుంటారు. భగవంతుడు ఈవన్ రాక్షస గుణంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని కూడా భగవంతుడు గుర్తించగలుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కంసుడు ఆయన ఎంతో భయాన్ని ప్రదర్శించాడు, ఆ భయాన్ని కలిగించడానికి కారణం కూడా భగవంతుడే. భగవంతుడు గాన ఆ యొక్క భయాన్ని అతనిలో ఆ రకంగా అతను ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆ రకంగా భగవంతుని వ్యతిరేకించి ఆ రకంగా భయంతో అతను ఆ భయాన్ని ప్రదర్శిస్తున్నాడు కదా. రాక్షసులు ఏవైతే ఆ యొక్క వాళ్ళ యొక్క రాక్షస ప్రవృత్తిని వాళ్ళు చూపిస్తున్నారో, భయం కావచ్చు, అసూయ కావచ్చు, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క కృపచేతనే వాళ్ళు అవన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. అవి వారు స్వతహాగా వాళ్ళు ప్రదర్శించట్లేదు. ఈవెన్ రాక్షసుల్లో ఉన్నటువంటి ఆ రాక్షస గుణం ఏదైతే ఉందో ఆ రాక్షస గుణానికి కారణుడు కూడా భగవంతుడు. వాళ్ళు ఆ రకంగా వాళ్ళు భగవంతుని పట్ల ఆ వ్యతిరేక భావన చూపించడానికి కావలసినటువంటి ఆ తెలివితేటలు, ఆ యొక్క అన్ని రకాలైనటువంటి శక్తి అంతా కూడా వాళ్ళు ఇచ్చేటువంటిది భగవంతుడే. ఎందుకంటే ఆ జీవుడు ఆ రకంగా భగవంతునితో ఆ రకమైనటువంటి సంబంధం పెట్టుకోవాలని కోరుకుంటున్నాడు, భగవంతుని వ్యతిరేకించాలి, నేను నాస్తికుడు అవ్వాలి అని భగవంతుడు కోరుకుంటే భగవంతుడు దానికి కలిగినటువంటి ఆ యొక్క భగవంతుని ఎదిరించి మాట్లాడడానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు. సో అట్లా ఇక్కడ ఈ నాస్తికుల్లో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణము వాళ్ళు ఎంతెంతో తపస్సులు చేస్తారు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు కావచ్చు, రావణుడు కావచ్చు, లేకపోతే ఎంతో మంది గొప్ప గొప్ప మనము రాక్షసులంతా చూడొచ్చు. వాళ్ళు ఎంతో తీవ్రమైనటువంటి కర్ణకఠోరమైనటువంటి తపస్సులు అంతా చేస్తున్నారు. ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? అది అల్టిమేట్లీ భగవంతుడు ఇవ్వాల్సిందే. వాళ్ళు రాక్షసులుగా అవ్వాలన్నా, వాళ్ళు రాక్షసులుగా ప్రవర్తించాలన్నా, ఆ యొక్క రాక్షస గుణాలను వాళ్ళు భగవంతుని పట్ల వాళ్ళు వ్యక్తం చేయాలన్నా దానికి అల్టిమేట్లీ కారణం కృష్ణుడు ఇవ్వాల్సిందే వాళ్ళకి. కృష్ణుడు ప్రమేయం లేకుండా ఎవరు ఆ రకంగా కృష్ణుడితో వాళ్ళు పోరాడడానికి లేదు. కృష్ణుడు ఆ రకంగా అనుమతించాలి, ఈ జీవుడు ఈ రకంగా నాతో ఆ యొక్క లీల ఆ యొక్క రసాన్ని నాతో ప్రదర్శించవచ్చు అని భగవంతుడు కోరుకున్నప్పుడు మాత్రమే ఆ జీవుడు ఆ రకంగా చేయగలుగుతారు. అదే రకంగా భక్తి కూడా అంతే. ఎవరైనా ఒక శుద్ధ భక్తులు అవ్వాలి అని అంటే అది అతనికై అతను పెంచుకునేది ఏం లేదు, అతనే అతను ఆ వైష్ణవ లక్షణాలు 20-26 వైష్ణవ లక్షణాలు అతనికై అతను పెంచుకునేదంతా ఏం లేదు. అతను ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క అనుగ్రహం చేత అతను ఆ రకంగా ఒక శుద్ధ భక్తుడు అవ్వాల్సిందే. గాని ఇక్కడ స్వాతంత్రంగా ఎవరు గాని దేని గాని పొందలేరు. అంతా కూడా ఏదైతే పొందుతూ ఉన్నామో ఏదన్నా కావచ్చు, మనకున్నటువంటి ఐశ్వర్యం కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఏ లక్షణమైనా మనం పొందుతున్నాము అని అంటే దానికి కారణం వచ్చి భగవంతుని యొక్క నిర్హేతుక కరుణ ఒకటి, భగవంతుని యొక్క కృప వల్లే ఆ రకంగా మనము దాన్ని కూడా పొందగలుగుతాం. సో ఆ రకంగా ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే రాక్షసులు ఉన్నారు, ఇంతమంది రాక్షసులు ఉన్నారు, మొత్తం రాక్షస వర్ణన అంతా కూడా ఉన్నప్పటికీ కూడా రాక్షసుల యొక్క కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాక్షస కుటుంబంలో జన్మించినటువంటి ఒక గొప్ప భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ రకంగా భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనం రాక్షసుల్లో కూడా మనం గుర్తించవచ్చు. ప్రహ్లాదుడు జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి, పతిత పావన్ గౌరిని తాయికి, శ్రీల ప్రభుపాకి జై. ఈ యొక్క ప్రహ్లాదుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆయనలో ఉన్నటువంటి రాక్షస కుటుంబంలో ఆయన జన్మించినప్పటికీ కూడా భగవంతుని పట్ల ఆయన అపారమైనటువంటి అత్యున్నతమైనటువంటి భక్తి ప్రపత్తుల్ని ఆయన ప్రదర్శించాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఎవరైనా భక్తుడు యొక్క కుటుంబంలో ఉండి గొప్ప భక్తుడు అవడం పెద్ద విషయం కాదు. ఒక రాక్షసుడు యొక్క కుటుంబంలో పూర్తిగా పుట్టి ఒక మనో మహోన్నతమైనటువంటి భక్తుడు కావడం అనేది అది పెద్ద విషయం. అత్యంత ధనాన్ని కలిగి వినయాన్ని పొంది ఉండడము అది గొప్పతనం. ఏమి లేకుండా మనకి ఎలాంటి సంపదలు ఐశ్వర్యాలు ఏమీ లేవు, ఏమి లేకుండా మనం వినయంగా ఉండడం అంటే అది పెద్ద విషయం ఏం కాదు. అన్నీ ఉన్నాయి, మనకు అసాధమైనటువంటి శక్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బులుంది, పేరుంది, ప్రతిష్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండి మనం వినయంగా ఉన్నామంటే అప్పుడు అది గొప్ప అన్నమాట. సో అట్లా ఇక్కడ ఎందుకు ప్రహ్లాదుడు అంత గొప్ప మహనీయుడు అని అంటే అంతమంది రాక్షసుల యొక్క కుటుంబంలో ఆయన జన్మించి రాక్షసుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పటికీ కూడా ఆయన పూర్తిగా దైత్యుడు యొక్క కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆయన ఒక్క గొప్ప దేవతల యొక్క లక్షణాలన్నింటినీ ఆయన ప్రదర్శించాడు. సో అది ఎందువల్ల ఆయన ప్రదర్శించగలిగాడంటే రాక్షసుల యొక్క కుటుంబంలో జన్మ తీసుకొని కూడా ఎందుకు ఆయన అటువంటి లక్షణాలను ప్రదర్శించగలిగాడంటే అది కేవలము ఒక శుద్ధ భక్తుడైనటువంటి నారదముని యొక్క సాంగత్యం చేత. సో ఆ రకంగా ఈ మనము అర్థం చేసుకోవాలి, కేవలము ఈ యొక్క భక్తుడు అవ్వడానికి ఎలాంటి షరతు లేదు. అతను రాక్షస కుటుంబంలో జన్మించాడు, అతను భక్తుడు కాలేడు, లేకపోతే అతను బాగా డబ్బు ఉన్నటువంటి కుటుంబంలో జన్మించాడు, అతను భక్తుడు కాలేడు, లేకపోతే ఇతను చాలా పేదరికంతో బాధపడుతున్నాడు, ఇతను భక్తుడు కాలేదు అనేటువంటి ఆ భక్తుడు అవ్వడానికి అనేటువంటిది బహిరంగమైనటువంటి పరిస్థితులు కానీ బహిరంగమైనటువంటి కారణాలు కానీ అవి కారణం కాదు. ప్రభుపాదర్ చెప్తారు, డివోషనల్ సర్వీస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్. బహిర్గతమైనటువంటి పరిస్థితుల వల్ల ఎవరి భక్తిని కానీ మనం ఆపలేం. సో ఎవరైనా భక్తులు కావచ్చు, బట్ అక్కడ విషయం ఏమిటంటే అక్కడ నారదముని లాంటి ఒక శుద్ధ భక్తుడు యొక్క సాంగత్యం దొరికినప్పుడు వాళ్ళు ఎలాంటి నీచ స్థితిలో జన్మ తీసుకున్నా, అధమ జన్మ తీసుకున్నా, ఎట్లాంటి శూద్ర కుటుంబంలో జన్మ తీసుకున్నా, వాళ్ళు పేదరికంతో ఉన్నా, ధనికులైనా, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా వాళ్ళు భక్తులు అయ్యేదానికి అవకాశం ఉంది. అక్కడ ఏమిటంటే వాళ్లకు భక్తుల యొక్క సాంగత్యం అనేటువంటిది దొరకాలి. భక్తుల యొక్క సాంగత్యము లేకపోతే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం దొరికినప్పుడు ఎట్లాంటి వాళ్ళైనా భక్తికి రావచ్చు, ఎట్లాంటి వాళ్ళైనా వాళ్ళు భక్తిలో చాలా సర్వోన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవచ్చు అని భగవంతుడు ఈ యొక్క ప్రహ్లాదుడు యొక్క చరిత్ర ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. సో భక్తి అనేటువంటిది అనుకూల్యమైనటువంటి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు పాటించడం మాత్రమే కాకుండా భక్తి అనేటువంటిది ఎట్లా నా భక్తులు అన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా గానీ ఎలా నా పట్ల భక్తియుక్త సేవలో సదా నియుక్తమై ఉంటారు అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు ద్వారా భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఒక ఉదాహరణ చూపించాలి కదా. భగవంతుడు ఏమంటున్నాడు, ఆనుకూల్యస సంకల్ప ప్రాతికూల్యస వర్జనం రక్షిష్యాతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తదా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. ఇంకొక అన్యాభిలాషిత శూన్యం, కృష్ణానుశీలనం. కృష్ణానుశీలనం అంటే కృష్ణుడు కోరుకున్నటువంటి రీతిలో మనం భక్తి చేయాలి అనేటువంటిది శుద్ధ భక్తి యొక్క నిర్వచనం. అలాంటప్పుడు భగవంతుడు చూపించాలి కదా, ఏదో ఒక ఉదాహరణ చూపించాలి కదా. మనం ఏమంటాము, నువ్వు అంటే ఏం స్వామి అంత చెప్పేస్తావు, అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు భక్తి చేయమని, ఏమేమట చేయగలుగుతాం, మా పరిస్థితి ఏమి, మేము సాధారణమైనటువంటి జీవులము, నువ్వురికే చెప్పేస్తావు, మాటకు అన్ని చెప్పేస్తావు, దాని ఎట్లా మేము ఆచరించాలి అని మనం భగవంతుని మళ్ళా తిరిగి ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అందుకు భగవంతుడు అలాంటి ప్రశ్నకు ఎలాంటి చోటు లేకుండా ఆయన శ్రీమద్ భాగవతంలో మొత్తం ఏం చేస్తాడంటే, రకరకాలైనటువంటి భక్తులు, రాక్షస కుటుంబంలో జన్మించిన, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన, కొంతమంది రాక్షసుల యొక్క కుటుంబంలో జన్మించి వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోతున్నారు, కొంతమంది బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో జన్మ తీసుకొని వాళ్ళు పతనం అయిపోతున్నారు, కొంతమంది రాజస్థానంలో ఉండి ఒక గొప్ప భక్తుల యొక్క లక్షణాలను, ఒక రాజ ఋషులుగా, ఒక మంచి సాధువులుగా ఉంటూ అదే సమయంలో రాజులుగా ఉంటూ వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. కొంతమంది రాజులు వాళ్ళు పూర్తిగా రాజ నీతి ధర్మాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించకుండా వాళ్ళు ఏ రకంగా పతనం చెందుతున్నారు, ఏ రకంగా అట్లా మనం చూడొచ్చు. బ్రాహ్మణ పత్నుల గురించి, బ్రాహ్మణులు, వివిధ వర్గీకరణ, వివిధ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎట్లా భక్తియుక్త సేవా కార్యక్రమంలో నియుక్తం కావచ్చు అనేటువంటి ఉదాహరణ మనము దీంట్లో చూడొచ్చు. భాగవతంలో కుబ్జా యొక్క చరిత్ర ఉంది, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడిలో. సుధాముడు పేదరికంతో బాగా కష్టపడుతున్నాడు, ఆయన ఎట్లా భక్తియుక్త సేవలో నియుక్తం అవుతున్నాడు. అదే రకంగా అంబరీష్ మహారాజు, అన్నీ ఉన్నాడు, సర్వ ఐశ్వర్యాలు ఉన్నాయి ఆయనకి, ఆయన ఎట్లా భక్తియుక్త సేవలో నియుక్తం అవుతున్నాడు. అట్లా అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఎట్లా కృష్ణుడితో సంబంధాన్ని కలిగి వాళ్ళ యొక్క జీవితాలను ఎలా సార్థకం చేసుకోవాలి అని తెలియచేసేదే శ్రీమద్ భాగవతం. సో అందుకని శ్రీమద్ భాగవతంలో ఎలాంటి కైతవ ధర్మాలు అనేటువంటివి లేదు. శ్రీమద్ భాగవతం వచ్చి అమల పురాణం, అది ఎలాంటి కర్మకాండకు సంబంధించి లేకపోతే ఇతర ఈ యొక్క ఇతర విధానాలను అది చూపించదు. కేవలము శుద్ధ భక్తియుక్త సేవను మాత్రమే కేంద్ర బిందువుగా పెట్టి రచించబడినటువంటిది శ్రీమద్ భాగవతం. మిగతా అన్ని శాస్త్రాలు ఉన్నాయి, మిగతా అన్ని ఉప పురాణాలు, మిగతా అవన్నీ ఉన్నాయి, అవన్నీ శుద్ధ భక్తియుక్త సేవ కేంద్ర బిందువుగా లేదు. మిగతా ఏవైతే ఉన్నాయో, మిగతా ఉన్నటువంటి కర్మకాండాన్ని ప్రోత్సహిస్తూ లేకపోతే ఈ క్రతువులు, వివిధ రకాలైనటువంటి దేవతల ఆరాధనలు, వాటిని వీటిని ఈ యొక్క పూర్తిగా ఫలాపేక్షతో కూడుకున్నటువంటి ఈ యొక్క కార్యాలన్నింటినీ కూడా ప్రేరేపిస్తుంది. అయితే శ్రీమద్ భాగవతంలో మనం చూసినట్లయితే అది కేవలం శుద్ధ భక్తియుక్త సేవను అది కేంద్రీకరిస్తూ ఆ శుద్ధ భక్తిని మనం ఎలా మనం పొందగలుగుతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆ రకంగా భగవంతుడు ఈ యొక్క శ్లోకంలో ఏం తెలియజేస్తున్నాడంటే, అట్లా ఆ ప్రహ్లాదుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం కూడా దానికి ఆయన ఎట్లా ఒక రాక్షస కుటుంబంలో ఉండి ఆ రకంగా ఒక శుద్ధ భక్తుడి యొక్క స్థాయికి ఎదగగలిగినటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని నేనే అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత భగవంతుడు చెప్పేటువంటిది, అన్నిట్లో కల్లా నేను కాలస్వరూపాన్ని చెప్తున్నాడు, నేను కాలస్వరూపం చేత ప్రతిదాన్ని నేను నశింపజేసేస్తాను. ఈ ప్రపంచంలో మనము ప్రతి ఒక్కరూ మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందంటే, ప్రతి ఒక్కటి ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఏ రోజు ఒకరోజు అది నాశనం అయిపోవాల్సిందే కాలక్రమేపి. ఎవరు దేనికి గాని శాశ్వతంగా పట్టుకొని దేనికి ఉండలేరు. ఈవెన్ మనం ఇంతగా ప్రేమిస్తున్నటువంటి మన యొక్క దేహం ఏదైతే ఉందో, మనం చాలాగా అత్యధికంగా మనము ఇష్టపడి ఎంతగానో కాపాడుకుంటున్నటువంటి ఈ దేహం కూడా ఇది శాశ్వతంగా ఈ ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచంలో ఈ జీవులు తప్ప మిగతా అంతా కూడా ఈ భౌతిక ప్రపంచంలో అన్ని కాలక్రమేపి అన్ని నశించిపోవాల్సిందే. రకరకాలైనటువంటి ప్రళయాలు ఉన్నాయి. ఈ యొక్క బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మదేవుడికి ఆయుష్ గురించి మీకు తెలుసు, 4 చతుర్యుగాలు, దాని 1000 చేస్తే అది బ్రహ్మదేవుడి యొక్క అర్ధరోజు. అర్ధరోజు ఆయన పగలు, అర్ధరోజు రాత్రి. ఆ రకంగా ఆయన 100 సంవత్సరాల పాటు జీవిస్తాడు ఆయన ఆయుష్. సో అట్లా దాంట్లో రకరకాలైనటువంటి ప్రళయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడి యొక్క ఈ యొక్క చివరి అట్లంటే రాత్రి వేళ 12 గంటలు అయిపోయి అంతిమం వచ్చేటప్పుడు అప్పుడు ఒక చిన్న ప్రళయం ఒకటి వస్తుంది. అదే రకంగా ఒక కల్పం నుంచి ఇంకో కల్పం మారేటప్పుడు ఇంకొక ప్రళయం వస్తుంది, అంత నాశనం అయిపోయింది. అయితే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ప్రళయం ఎప్పుడు వస్తుందంటే బ్రహ్మదేవుడి యొక్క చివరి రోజు. చివరి రోజు అంటే 100 సంవత్సరాల ఆయుష్ అయిపోయి ఆ రోజు వస్తుంది కదా, అది పూర్తి ప్రళయం, సంపూర్ణమైనటువంటి ప్రళయం. అట్లా ఉన్నత స్థాయిలో మనం చూసినట్లయితే ప్రళయం అనేటువంటిది అన్ని కూడా నశించిపోతుంటాయి. సో మన జీవితంలో మనం తీసుకున్నట్లయితే ఏది శాశ్వతం కాదు. ఏది ఉంటుంది, మనం ఒక ఇల్లు కట్టుకుంటాము, ఆ ఇల్లు ఎన్ని రోజులు ఉంటుంది? మించిపోతే 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, దానికి మించిపోతే 150 సంవత్సరాలు. ఖచ్చితంగా తర్వాత అది మనం కూలగొట్టాల్సిందే, లేకపోతే ఆ పైన ఉన్నటువంటి కప్పు అది ఊడిపోయి మన మీద పడిపోవచ్చు. ఈ రోజుల్లో ఏమిటంటే ఇంతకు ముందు లాంటి భారీగా నిర్మాణం అంతా లేదు. అంతా కూడా ఏమిటంటే 10 రోజుల్లో 15 రోజుల్లో చకచక యాంత్రికమైనటువంటి విధానాలు వచ్చేసాయి కాబట్టి తొందరగా కట్టేస్తూ ఉన్నారు. అయితే అది ఇంతకు ముందు రోజుల్లో కట్టినంత స్ట్రాంగ్ గా ఈ రోజు బిల్డింగ్స్ ఉండట్లేదు. ఏదో ఒక పెద్ద తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా అన్ని నేలమట్టం అయిపోతాయి. అట్లాంటి ఆధునికంగా ఏం చేస్తున్నా, అంత త్వరితగతన కట్టి ఏం చేస్తున్నాము, నాణ్యత అనేటువంటిది తగ్గిపోతుంది. సో అట్లా మన యొక్క ఇల్లు కావచ్చు, మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మనం కూడబెట్టుకున్నటువంటి వస్తువులు కావచ్చు. ఏదైనా ఒక వస్తువు ప్రారంభమైంది అనుకోండి, మనం ఏదైనా పోయి మార్కెట్ లో ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, మనం టీవీ కొంటే టీవీ కొని టీవీ ఆన్ చేస్తామనుకోండి, ఆ రోజు నుంచే దానికి నాశనం ప్రారంభం. మనం ఏమనుకుంటాం, ఈ రోజు నేను కొత్తగా ఇంటికి టీవీ తీసుకొని వచ్చాను, ఇంకా ఆ రోజు నుంచే దానికి నాశనం ప్రారంభం. అది ఖచ్చితంగా ఇంకా మనం ప్రారంభించామంటే అది ఖచ్చితంగా అది ఒక రోజుకి అది మళ్ళా దాన్ని ఎత్తుకుంటే ఎక్కడొక చోట పడేయాలా అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఈ భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మనకున్నటువంటి డబ్బులు శాశ్వతం కాదు. మనకి ఈ రోజు ఉండొచ్చు, మళ్ళీ తుఫాన్ గాలి వస్తే ఎట్లయితే దుమ్మంతా వెళ్ళిపోతుందో అట్లా మన కర్మ బాగాలేకపోతే మన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా వేరే వాళ్ళకి పోయి చేరిపోతుంది. అట్లా కర్మ సిద్ధాంతం ప్రకారం అంతా జరుగుతుంది, ఏది కూడా శాశ్వతం కాదు. అందుకనే ప్రహ్లాద్ మహారాజు భాగవతంలో ఒక శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఓ స్వామి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అనుభవాలు నాకున్నాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అనుభవాలు అంటున్నాడు. అన్ని అనుభవాలు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి భోగ ఐశ్వర్యాలు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి పదవులు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క శరీరము, శారీరకమైనటువంటి బంధనలు, ఇవన్నీ అన్నిటి యొక్క అనుభవం నాకుంది. దీని యొక్క సారాంశం ఏమిటంటే ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, ఇవన్నీ కూడా కాలక్రమేపి అవన్నీ ఖచ్చితంగా నశించిపోతాయి అని నాకు నేను ఈ యొక్క అనుభవాన్ని నేను పొంది ఉన్నాను అని ప్రహ్లాదుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, అందుకని నాకు ఇలాంటి భౌతికమైనటువంటి వరాలు కోరుకోవాలని నేను మీ దగ్గర కోరుకోవట్లేదు. నాకు కావాల్సింది ఏమిటంటే ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామి ముందర ఈ యొక్క ప్రార్థన ప్రార్థిస్తున్నాడు. ఏం ప్రార్థిస్తున్నాడంటే, ఓ స్వామి, నీ యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని నాకు ప్రసాదించు అంటున్నాడు. ప్రహ్లాదుడు అప్పటికే ఆయన రాజైనాడు, రాజు అవ్వబోతున్నాడు. ఇంకా హిరణ్యకశిపుడు ఆయన సంహరింపబడ్డాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా రాజు అవ్వబోతున్నాడు. ఆయన గొప్ప స్థానంలో, మొత్తం దేవతలందరూ కూడా కీర్తిస్తున్నటువంటి గొప్ప స్థానంలో, ఒక శుద్ధ భక్తుల యొక్క స్థానంలో ఉన్నాడు. నరసింహస్వామి నేరుగా నిలబడుకున్నారు. బట్ అట్లాంటి నరసింహస్వామి నేరుగా ఉన్నప్పటికీ కూడా ప్రహ్లాదుడు కావాలంటే ఇంకేదైనా అడిగి ఉండొచ్చు, స్వామి నేను భగవద్ధాం వెళ్తాను, లేకపోతే నాకు మోక్షాన్ని ప్రసాదించు, ఇంకా వేరేదైనా కోరుకో ఉండొచ్చు. భగవంతుడే నేరుగా ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ప్రహ్లాదుడు ఏమని కోరుకుంటున్నాడంటే, స్వామి నీ యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని నాకు ప్రసాదించు. దాంతోపాటుగా తర్వాత సెకండ్ ఏం అడుగుతున్నాడంటే ప్రహ్లాదుడు, వారి యొక్క అటువంటి శుద్ధ భక్తుల యొక్క నిజాయితీతో కూడుకున్నటువంటి ఒక సేవకుడు అయ్యేటువంటి అనుగ్రహాన్ని, వారి యొక్క సేవకుడు అయ్యేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని కోరుకుంటున్నాడు. సో అది మనము భక్తులుగా భగవంతుని దగ్గర నుంచి మనం కోరుకోవాల్సినటువంటిది. ప్రహ్లాదుడు యొక్క ఇక్కడ మనం ఈ యొక్క శ్లోకం నుంచి ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన అనుకోనుంటే ఏదైనా కోరుకోవచ్చు. భగవంతుడి ముందర భగవంతుడు ఏది ఇవ్వడానికి కూడా ఆయన వెనకాడడు. ఆయన అనుకోనుంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ లౌకిక సుఖాలు, లేకపోతే ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలు, పదవులు, అవి ఇవో ఏదో కొనుక్కోండొచ్చు. అయితే ప్రహ్లాదుడు ఆయన నిజమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి, నిజమైనటువంటి తన యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క నారదముని దగ్గర నుంచి దివ్య జ్ఞానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి, మన యొక్క జీవితానికి నిజమైనటువంటి శ్రేయస్సు మనకు కలిగించేటువంటిది ఏమిటి అనేటువంటిది ప్రహ్లాదుడు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యము, శుద్ధ భక్తుల యొక్క సేవల నియుక్తం కావడం. తర్వాత శ్లోకంలో మళ్ళా ప్రహ్లాదుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఓ స్వామి, నాకు నువ్వు ప్రత్యక్షంగా ఇప్పుడు నువ్వు నాకు దర్శనమిచ్చావనేసి నాకు ఇప్పుడు నీ యొక్క సేవ నాకు అవసరం లేదు. ఇప్పుడు నీ యొక్క దర్శనాన్ని నాకు కలగడానికి, నాకు అటువంటి భాగ్యం కలగడానికి కారణం ఎవరంటే నా యొక్క ఆధ్యాత్మిక గురు, అయినటువంటి నారదముని యొక్క కృప చేత ఈరోజు నాకు నీ దర్శన భాగ్యం దొరికింది. అందుకని దయచేసి నాకు నాకు అనుగ్రహించండి. దేనికి అనుగ్రహించండి అంటే మళ్ళా నా యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క సేవలో నియుక్తం అవ్వడానికి, నాకు మళ్ళా ఆ యొక్క సేవల్లో నాకు నియుక్తం అవ్వడానికి కావలసినటువంటి కృపను నాకు ప్రసాదించండి అని అడుగుతున్నాడు. సో అక్కడ మళ్ళా నారదముని, సరే స్వామి ఇంకా నువ్వు దొరికావు కదా, సరే ఇంకా నేను నీకు సేవ చేసుకుంటాను అని అక్కడ ప్రహ్లాదుడు అట్లా ప్రార్థించట్లేదు. సో నేను ఈరోజు ఈ రకంగా మిమ్మల్ని దర్శనం చేసుకోవడంలో నాకు ఈ భాగ్యం ఎందువలన కలిగింది, నా యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క కృప వల్ల దొరికింది. సో అందుకని మళ్ళా ఆధ్యాత్మిక గురువు యొక్క ఆయన యొక్క సేవలో నియుక్తం అయ్యేటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని, ఆ యొక్క కృపను నాకు ప్రసాదించండి అనేసి ప్రహ్లాద్ మహారాజ్ ప్రార్థిస్తున్నాడు. సో అందుకని మనం ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనము ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినట్టు అంతా కూడా కాలం చేత ప్రతిదీ కూడా నశించబోయేటువంటిది, ఏది కూడా శాశ్వతంగా ఏది కూడా మన మనతో పాటు వచ్చేటువంటిది ఏమీ లేదు. మనం ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ఈ దేహం కావచ్చు, మన యొక్క కుటుంబీకులు కావచ్చు, అందరూ వస్తారు. మన యొక్క కుటుంబీకులు, మన యొక్క బంధువులు అందరూ కూడా ఎక్కడ వరకు వస్తారంటే శ్మశానం వరకు వస్తారు. శ్మశానం వరకు వచ్చేసి వాళ్ళు టాటా చూపించేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మన యొక్క ఆస్తి సంపదలు అవన్నీ మనతో పాటు ఏమి తీసుకొని పోలేం. ఇది వాస్తవం, ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వాస్తవం. ప్రతి ఒక్కరికి తెలుసు, వచ్చినప్పుడు మనం ఒట్టి చేతులతో వచ్చాము, పోయేటప్పుడు నేను ఒట్టి చేతులతో వెళ్తాననేటువంటి ఈ వాస్తవం ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా మా యొక్క ప్రభావం, ఈ యొక్క కలియుగ యొక్క ప్రభావము ఎలా ఉంటుందంటే ఆ జీవుడికి ఎలాంటి భావన, ఈ యొక్క ఆ జీవుడికి ఎలాంటి భావన కలుగుతుందంటే నేనే ఇక్కడ శాశ్వతంగా ఉంటూ అంతా కూడా నేను శాశ్వతంగా అనుభవిస్తూ ఉంటాను, నేను ఎన్నడూ కూడా నశించను అని ఆ భ్రాంతి ఆ రకంగా ఆ జీవుడిని ఏం చేస్తుందంటే మోహింపజేస్తుంది. సో అందుకనే మనము గురువు సాధు శాస్త్రం దగ్గర నుంచి విన్నప్పుడు ఈ యొక్క భౌతిక ప్రపంచం యొక్క నిజస్థితి, ఈ భౌతిక ప్రపంచం యొక్క నిజస్వరూపం, ఈ భౌతిక ప్రపంచంలో వాస్తవం ఏమిటి, ఈ నిజస్వరూపం అనేటువంటిది మనకు కనపడుతుంది. లేకపోతే ఏమవుతుంది, మనము ఆ తాత్కాలికమైనటువంటి ఆ యొక్క ఆ చూపి చూస్తున్నటువంటి ఆ గ్లిటరింగ్స్ చూసి మనం చాలా భ్రాంతి చెందుతూ ఉంటాం. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటారు, ఈ మ్యాజిక్ షో చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో మ్యాజిక్స్ చేస్తూ ఉంటారు, అది చూసి మనము పూర్తిగా బాగా చాలా ఆశ్చర్యపోతాము. మనం చాలా మనకి ఇంకా అదే సర్వోన్నతం అనిపిస్తుంది మనకి. అయితే మన వాస్తవం ఏమని తెలుసుకుంటే అక్కడ వాళ్ళు చేసేటువంటి ఆ మ్యాజిక్ చమత్కారం మనకు నేర్చుకుంటే అది అంతేనా అని అనిపిస్తుంది. సో అది ఎప్పుడు మనకు తెలుస్తుంది, అదంతా కూడా దానికి నిజస్వరూపం ఎప్పుడు అర్థమవుతుందంటే మనం అది నేర్చుకున్నప్పుడు దానికి నిజస్వరూపం అనేటువంటిది మనకు బయటపడుతుంది. అట్లా ఈ భౌతిక ప్రపంచం యొక్క నిజస్వరూపం మనకు ఎప్పుడు కనపడుతుందంటే మనకు గురువు దగ్గర నుంచి విన్నప్పుడు, సాధువుల దగ్గర నుంచి విన్నప్పుడు, శాస్త్రాల దగ్గర నుంచి విన్నప్పుడు మాత్రమే ఈ భౌతిక ప్రపంచం యొక్క నిజస్వరూపం అనేటువంటిది మనం మనకు కనపడుతుంది. అప్పుడు మనం శాస్త్ర చక్షుల ద్వారా మనం చూడగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, ప్రతి దాన్ని చూసి మనం ప్రతి దాని మీద మనము వ్యామోహం అనేటువంటిది మరింత ఈ జీవుని ఏం చేస్తుందంటే ఈ భౌతిక ప్రపంచంలో బంధించేస్తుంది. సో అదే రకంగా ఈరోజు శ్లోకంలో ఇంకొకటి చెప్పడం జరిగింది, ఈ యొక్క అన్ని పక్షుల్లో నేను గరుత్మంతుడని భగవంతుడు చెప్తున్నాడు. సో వాస్తవానికి మన యొక్క శాస్త్రాల ప్రకారము ఈ గరుత్మంతుడు గరుడ వాహనం అనేటువంటిది చాలా ప్రఖ్యాతి గాంచినది. అది ఎందుకు అంత ప్రఖ్యాతి గాంచిందంటే శాస్త్రాలు తెలియజేస్తున్నాయి, వేదాలు గరుడ ఇద్దరు కూడా ఒకటే. వేదాలే గరుడ రూపం తీసుకొని ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ యొక్క భగవంతునికి సేవ చేయడానికి, ఆయన నిత్యంగా భగవంతునికి ఆధ్యాత్మిక ప్రపంచంలో సేవ చేస్తుంటాడు. అయితే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఆయన లీలా నిమిత్తము ఈ చెప్పడం జరిగింది, ఈ యొక్క గరుత్మంతుడు వచ్చి ఆయన వేద యొక్క ప్రతిరూపం, వేద యొక్క స్వరూపం. మనందరం ఎందుకు గరుడ వాహనాన్ని అంతగా మొత్తం అందరూ కూడా ఎంతో ఆస్వాదిస్తూ అందరూ కూడా ఖచ్చితంగా వెళ్లి దర్శనం చేసుకుంటారు, ఎందుకనంటే వాస్తవానికి అక్కడ గరుత్మంతుడు మన వేదాలు మొత్తం వెతుక్కుంటా పోతే కృష్ణుని కనుగొనడం చాలా కష్టం. ఎందుకంటే వేదాలు అనేటువంటివి అది పెద్ద సముద్రం లాంటిది, రకరకాలైనటువంటి ఈ యొక్క ఆరాధనలు, రకరకాలైనటువంటి ఈ యొక్క క్రతువులు, విధానాలు, యజ్ఞాలు, యాగాదులు ఇవన్నీ కూడా దాంట్లో ప్రోత్సహించడం జరిగాయి. సో అక్కడ విష్ణువుని కృష్ణుణ్ణి వేదైశ్చ సర్వే రహమేవ వేద్యం అని కృష్ణుడు చెప్పినట్టు కృష్ణుణ్ణి కనుగొనడం అనేటువంటిది చాలా కష్టం వేదాలలో. బాగా మనం బాగా డిగ్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని మనం లోతుగా పఠిస్తూ ఉన్నా కానీ మనకు ఆ కన్ఫ్యూజన్ అనేది అలానే ఉంటుంది, క్లారిటీ రాదు. అయితే గరుడ వాహనం ద్వారా గరుత్మంతుడు ఏం తెలియజేస్తున్నాడంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరికీ ఆ యొక్క వేదాల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి, ఆ వేదాలంటే ఎవరు, ఆయనే ఆ వేద స్వరూపమే గరుత్మంతుడు. ఆ వేదాల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి ఇలా పైన ఉన్నాడు చూడండి అని చూపించడానికే ఆ గరుడ వాహనం అనేటువంటిది ఉంది. అందుకే మీరు శ్రీరంగంలో చూసినట్లయితే మామూలుగా అన్ని వాహనాలు శ్రీరంగంలో ఉన్నటువంటి వాహనాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. గరుత్మంతుడు శ్రీరంగంలో మీరు చూసినట్లయితే ఆయన గరుత్మంతుడు ఆయన భగవంతుని చూస్తూ ఉంటాడు. ఆయన యొక్క కళ్ళు మనం కన్నా స్పష్టంగా గమనిస్తే, ఆయన యొక్క ఉన్నటువంటి రూపురేఖలంతా గమనిస్తే ఆయన భగవంతుని మోస్తూ ఉంటాడు, భగవంతుని చూస్తూ ఉంటాడు. సో మిగతా ఉన్నటువంటి దివ్య దేశాల్లోనూ అక్కడ ఉన్నటువంటి దివ్య దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఆయన గరుత్మంతుడు చూపిస్తున్నాడు. వేదాల ద్వారా మీరు తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి ఈయన, ఈయన పైన ఉన్నాడు, ఆయన యొక్క పాదాలను శరణాగతి పొందండి, ఇదో ఆ పాదాలు ఇక్కడ ఉన్నాయనేసి ఆ గరుత్మంతుడు ఏం చేస్తుంటాడంటే అందరికీ కూడా ఆ పాదాల యొక్క దర్శనాన్ని కలిగిస్తుంటాడు. అది ఆ యొక్క గరుత్మంతుడిలో ఉన్నటువంటి గొప్పతనం. సో ఆ గరుత్మంతుడు మన యొక్క శాస్త్రాల ప్రకారము ఆయన కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్కి, పతిత్ పావన్ గౌరణి తాయికి, శ్రీల ప్రభుపాద్కి. సో ఈ యొక్క మన యొక్క శాస్త్రాల ప్రకారము ఈ యొక్క కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడే ఈ యొక్క గరుత్మంతుడు. కశ్యపుడికి 20 భార్యలు ఉన్నారు. ఒకరి పేరు కద్రు, ఇంకొకటి పేరు వినత. వారి ఇరువరికి ఆ దాంట్లో ఆ 20 భార్యల్లో ఒక భార్యకు వినత అనేటువంటి భార్యకు జన్మించినటువంటి వాడే గరుత్మంతుడు అరుణన్. వారి ఇరువురు కూడా గరుత్మంతుడికి జన్మించారు. కద్రుకి జన్మించినటువంటి వారు వచ్చి నాగపత్నులు, అట్లంటే నాగపాములు. ఈ యొక్క పాములు ఉంటాయి కదా, మనం ఏమంటాం నాగలోకంలో ఉన్నటువంటి నాగపాములు ఉంటాం కదా, వారు అందరూ కూడా ఈ యొక్క కద్రు అనేటువంటి భార్యకు జన్మించారు. సో ఈ రకంగా మనం చరిత్రలో చూసినట్లయితే ఈ యొక్క గరుత్మంతుడు ఏమిటంటే ఆయనలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఆయన భగవంతుని ఎక్కడ పోయినా కానీ ఆయన భగవంతుని మోస్తూ ఉంటాడు. ఆయన భగవంతుని మోస్తూ ముఖ్యంగా మనం ఈ యొక్క గజేంద్రుడి యొక్క లీలలో గాన మనం చూసినట్లయితే మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి, గరుత్మంతుడిని తీసుకుని భగవంతుడు ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్తాడు, ఏ కార్యాలు చేయాలన్నా చేస్తాడు, ఆయన భక్తుల్ని రక్షించడాలన్నా ఏం చేయాలన్నా గరుత్మంతుడితోనే చేస్తాడు. అయితే ఈ యొక్క గజేంద్ర మోక్షంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే భగవంతుడు ఎప్పుడైనా కానీ ఆయన వైకుంఠలోకం నుంచి కిందికి రావాలంటే మొట్టమొదట ఆయన సింహాసనం నుంచి, వైకుంఠలోకంలో ఉన్నటువంటి సింహాసనం నుంచి కింద దిగినప్పుడు మొట్టమొదట ఏం చేస్తాడంటే విశ్వక్సేనుడు ఏం చేస్తాడు, ఆయన పాదుకలు సమర్పిస్తాడు. పాదుకలు సమర్పించి కొద్దిగా ముందరికి రాగానే శ్రీదేవి భూమిదేవి ఉంటారు. వారేం చేస్తారంటే భగవంతునికి అన్ని రకాలైనటువంటి అలంకరణలు చేస్తారు. మామూలుగా అన్ని రకాలైనటువంటి ఆభరణాలు సమర్పించడము, పుష్పమాలలు సమర్పించడము, ఇవన్నీ సమర్పించి చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే భగవంతుడు ఆ గరుత్మంతుడికి అలంకారం చేస్తారు. ఆ అలంకారంలో భగవంతుడు కూర్చొని ఆయన ఎక్కడికైనా వెళ్లి ఏదైనా కార్యకలాపాలు చేయాలంటే చేసేసి వస్తాడు. అయితే ఈ గజేంద్ర మోక్షంలో ఆచార్యులు మన యొక్క శాస్త్రాలు ఏం వివరిస్తున్నాయంటే ఎప్పుడైతే గజేంద్రుడు ఆయన 1000 సంవత్సరాల పాటు పోరాడి చివరికి ఆయన ఒక కమల పుష్పాన్ని తీసుకుని భగవంతునికి ఎప్పుడైతే సమర్పించాడో ఆయన ఈ యొక్క విశ్వక్సేనుడు ఎప్పుడైతే ఆయన యొక్క సింహాసనం నుంచి ఇక్కడ గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు, నమో అఖిలనాథాయ అఖిల కారణాయ అనేసి ఆయన భగవంతుని యథావిధిగా ఆయన స్తుతించట్లేదు. ఎవరైతే ఈ యొక్క జగత్తుకి కారణుడో, ఎవరైతే అన్నిటికీ మూలమో, ఎవరైతే మొత్తం ఈ యొక్క ప్రపంచాన్ని విశ్వాలను అన్నింటినీ కూడా భరిస్తున్నాడో అటువంటి వాణ్ణి నన్ను వచ్చి రక్షించు అని ఆయన భగవంతుని అట్లా ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాడు. ఆయన ప్రత్యక్షంగా ఆయన భగవంతుని అట్లాంటి నారాయణ అని పేరు పిలవలేదు. నారాయణ అనో, భగవంతుడు అనో, అట్లాంటి కృష్ణుడు అనో, రాముడు అనో ఆయన పేరు పెట్టి పిలవలేదు. అన్నిటికీ మూల కారణుడు ఎవరో, అన్నిటికీ ఆధారం ఎవరో, సర్వ సృష్టికి అన్ని జీవులకి కూడా జీవం పోసేటువంటి ఆ నాథుడు ఎవరో, ఆయన వచ్చి రక్షించాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ఈ రకంగా ప్రార్థిస్తుంటే చాలా మంది దేవతలు వాళ్ళందరూ కూడా వచ్చారు. అయితే ఈయన యొక్క ప్రార్థనలకి తగినటువంటి వ్యక్తి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ దేవతలందరూ వచ్చినప్పుడు ఈయన ఒక ప్రార్థనలు వింటూ ఉంటే ఆ ప్రార్థనలు తగినటువంటి యోగ్యత వాళ్ళందరి దగ్గర ఎవరి దగ్గర లేదు. అందుకు దేవతలందరు ముందుకు వచ్చినా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఆ ప్రార్థనలు మాకు సంబంధించినటువంటివి కావు అని వాళ్ళు తెలుసుకున్నారు. అయితే భగవంతునికి తెలుసు ఇది ఈయన తన్ను ఉద్దేశించి ప్రార్థిస్తున్నాడు. ఆయన మామూలుగా సింహాసనంలో నుంచి పాదుకలు వేసుకుని ఆభరణాలన్నీ వేసుకొని రావాలి. ఎప్పుడైతే గజేంద్రుడు ఈ రకంగా ఆయన కమల పుష్పాన్ని సమర్పించాడో ఆయన ఏం చేస్తాడు, విశ్వక్సేనుడు పాదుకలు పెడుతూ ఉంటే ఆ పాదుకల్ని తన్నేస్తాడు. శ్రీదేవి భూమిదేవి వారి ఇరువురు వచ్చి ఆభరణాలు యొక్క మంచి మాలలంతా సమర్పిస్తుంటే దాంతో చేత తోసేస్తాడు. గరుత్మంత దగ్గర పోయి మామూలుగా ఆయనకు చక్కగా అలంకారం జరిగిన తర్వాత అక్కడి నుంచి వాహనంలో ఆయన బయలుదేరతాడు. అట్లాంటి దాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా వచ్చి కూర్చునేస్తాడు. కూర్చొని గరుత్మంతుడికి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు. సో ఈయనకు అర్థం కావట్లేదు, గరుత్మంతుడికి అర్థం కావట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అని. అంటే నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. భగవంతుడు తన యొక్క భక్తుని రక్షించడంలో అంత ఆతృతను కలిగి ఉన్నాడు. అక్కడ విశ్వక్సేనుకి, అక్కడ ఉన్నటువంటి శ్రీదేవి భూమిదేవి వాళ్ళకి అర్థం కావట్లేదు. మామూలుగా భగవంతుడు ఎప్పుడన్నా ఆయన ఊరేగింపు వెళ్ళాలన్నా దేనికైనా వెళ్ళాలన్నా ఇవన్నీ చేసుకొని వెళ్తాడు. ఇవన్నీ లేకుండా ఈసారి ఏమి ఇట్లా వెళ్ళిపోతున్నాడే అనేసి వాళ్ళు ఆశ్చర్యపోయినారు. సో మళ్ళీ గరుత్మంతుడు ఆయన యొక్క కోరిక మేరకు ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సరోవరానికి వెళ్ళమన్నారు. ఏ సరోవరానికి వెళ్ళాలి, అక్కడ త్రికూట పర్వతం దగ్గర ఉన్నటువంటి అక్కడ సరోవరము, అక్కడ ఆ రకం గజేంద్రుడు తన పుష్పం సమర్పిస్తున్నాడు, అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు. అయితే గరుత్మంతుడు ఆయన వాయు వేగంతో ప్రయాణించగలుగుతాడు. అయితే ఆయన వాయు వేగంలో ఆ ప్రదేశానికి వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క వేగం సరిపోలేదంట. ఇంకా భగవంతుడు ఇంకా మధ్య మార్గంలో ఆయన ఏం చేస్తాడంటే గరుత్మంతుడికి ఏం చెప్పాడంటే, ఇంకా నీ వేగం సరిపోదు, నేను నా వేగంలో వెళ్లాల్సిందే, నువ్వు నా భుజం మీద కూర్చోమని చెప్తాడు. అప్పుడు ఆ గరుత్మంతుడు ఏం చేస్తాడంటే ఆయన భుజం మీద కూర్చుంటాడు. ఇంకా భగవంతుడు ఆయన మనోవేగంతో ఆ ప్రదేశానికి రావడం జరుగుతుంది. సో మనం అడగచ్చు, భగవంతుడు కావాలనుకుంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనకి ఎవరైనా ఒక అడ్డంకిగా ఉంటే మనం ఏం చేస్తాము, నువ్వు ఇక్కడే ఉంటే నేను వెళ్ళొస్తాను అనేసి మనం అతను పక్కన పెట్టేసి వెళ్తాం. అయితే భగవంతుడు ఎందుకు ఇక్కడ గజేంద్రుడి దగ్గర వచ్చేటప్పుడు మాత్రం ఆయన గరుత్మంతుడిని కావాలంటే పక్కన పెట్టేసి వచ్చేసుండొచ్చు, నువ్వు ఇక్కడే ఉంటుంది నేను పని ముగించుకొని వస్తాను అనేసి. ఆయన ఎందుకు నువ్వు భుజం మీద ఎక్కువ అని ఆయన కూడా ఎందుకు తీసుకొని వచ్చాడంటే, ఎందుకంటే మొదటి కారణం ఏమిటంటే ఇతను ప్రార్థించాడు, ఎవరు గజేంద్రుడు ప్రార్థించాడు భగవంతునికి, భగవంతుడు దేవాది దేవుడు అని గుర్తించడానికి గుర్తు ఏమిటంటే గరుత్మంతుడు. సో ఆ గుర్తింపు కోసము ఈయన దేవాది దేవుడే అని ధృవీకరించడానికి ఆయనే దేవాది దేవుడు, ఆయనే జగత్ రక్షకుడు, ఆయనే అందరికీ కూడా నిజమైనటువంటి శ్రేయస్సు కలిగించేవాడు అనేటువంటి ఆ గుర్తింపు దేవాది దేవుడికి ఉండాల్సినటువంటి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఉంటుంది. పోలీస్ అంటే ఆయనకు వస్త్రధారణ ఉంటుంది, ప్రతి ఒక్కరికి మనం భక్తులుగా మన యొక్క భక్తుల యొక్క వేషధారణ ఉంది. అట్లా భగవంతునికి ఒక గుర్తింపు ఉండడానికి భగవంతుడు ఏమిటంటే ఆ గరుత్మంతుని పెట్టుకుని అక్కడ గజేంద్రుని వచ్చి రక్షించాడని చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఏమిటంటే భగవంతుడు ఏ కార్యకలాపాలు చేసినా కానీ గరుత్మంతుడు లేకుండా ఏ కార్యకలాపాన్ని కూడా చేయడంట. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు అని చెప్పుకునేటువంటి ఆ యొక్క గొప్పతనం అంతా కూడా అది గరుత్మంతుడు యొక్క వాహనంలోనే అది అందరూ గుర్తించగలుగుతారనమాట. సో అందుకని గరుత్మంతుడు భగవంతుడికి అంత ప్రియమైనటువంటి సేవకుడు. ఆయన మనం అన్ని మందిరాల్లో కూడా చూసినట్లయితే, మన యొక్క మందిరంలో కూడా మనం చూసినట్లయితే గరుత్మంతుడు భగవంతునికి నేరుగా ఉంటాడు. ఎందుకు నేరుగా ఉంటాడంటే భగవంతుని నేరుగా ఎవరు నిలబడలేరు మామూలుగా. అందుకనే శ్రీవైష్ణవ సంప్రదాయంలో కావచ్చు, లేకపోతే మీరు పురాతనమైనటువంటి మందిరాల్లో చూడొచ్చు, భగవంతుని మనం నేరుగా నిలబడకూడదు. ఎందుకంటే భగవంతుడు చాలా గొప్పవాడు, ఆయన ముందర మనం నిలబడడానికి మనకు ఎలాంటి యోగ్యత లేదు. అందుకనే మీరు చూడండి ఆ మందిరాలు ఎట్లా కట్టిపెట్టారంటే, మనం నిలబడితే సైడ్లోనే నిలబడాలి, మనం నేరుగా పోయి మనము నేరుగా పోయి భగవంతుని ముందర మనం నిలబడడానికి లేదు. ఎందుకంటే దాని అర్థము న్యాచురల్ గా అక్కడ మన గుడిలో వెళ్ళంగానే మనం భగవంతునికి సమం కాదు, మనం భగవంతుని యొక్క సేవకులం అనేటువంటి ఆ భావన క్రియేట్ చేయడానికి. అందుకే పురాతనమైనటువంటి మీరు మందిరాలు చూసినట్లయితే వాళ్ళు సైడ్ నిలబడతారు. ఒకవేళ మనము మధ్యలో నిలబడినా కానీ అర్చకుడు మనల్ని తిడతాడు, సైడ్లో నిలబడండి సైడ్లో నిలబడండి అని చెప్తారు. ఎందుకంటే భగవంతునికి చాటుగా నిగరుగా అండ్ నేరుగా నిలబడేటువంటి అర్హత మనకేముంది చెప్పండి. భగవంతుడు ఆయన ముందర నిలబడేటువంటి ఆ యోగ్యత అర్హత ఎవరికి ఉందంటే కేవలం గరుత్మంతుడికే ఉంది. ఎందుకంటే గరుత్మంతుడు ఆయన వేద స్వరూపం, ఆయన వేదాలే ఆ గరుత్మంతుడు. సో ఆయన కేవలం ఆ వేదాలు ఆయన ముందర నిలబడి ఉన్నప్పుడు మాత్రమే ఆ వేదాలకు మాత్రమే అన్ని రకాలైనటువంటి యోగ్యత ఉంది. ఎందుకంటే వేదాలు భగవంతుడి యొక్క స్థానాన్ని ఆయన గుర్తిస్తాయి, ఆ యొక్క భగవంతుని యొక్క గొప్ప స్థానాన్ని అది గుర్తించి మొత్తము ఆ యొక్క వేదాలంతా కూడా సారాంశము భగవంతుడు అనేటువంటి విషయం తెలియజేస్తుంది. సో వేదాలు భగవంతునికి సమంగా నిలబడగలుగుతాయి. ఎందుకంటే వేదాలు భగవంతుని అందరికీ తెలియజేయగలుగుతాయి, దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మొత్తం సర్వ జీవులకంతా కూడా పంచిపెట్టగలుగుతాయి. సో వేదాలకన్నా మించినటువంటిది ఇంకొకటి లేదు. సో అందుకనే ఆ యొక్క వేద మూర్తియే వచ్చి ఈ యొక్క గరుత్మంతుడు కనుక, అందుకని మన అన్ని మందిరాల్లో చూస్తే భగవంతుడు ముందర నిలబడడానికి ఆయనకొక్కడికి మాత్రమే యోగ్యత అనేటువంటిది ఉంది. సో అందుకని మనము అన్ని మందిరాల్లో చూస్తే ఆయన భగవంతునికి సేవాభావంలో ఎప్పుడు ముందర నిలబడుకో ఉంటాడు. వేదాలన్నీ కూడా ఏం చేస్తుంటాయి భగవంతునికి, వాళ్ళందరూ కూడా మనకు కూడా కృష్ణా బుక్ లో ఉంది వేదమూర్తులు, నాలుగు వేదాలు నాలుగు మూర్తులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, భగవంతునికి ప్రార్థనలు అర్పిస్తున్నారు. సో అది మనకు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథంలో కూడా. సో ఇది ఈరోజు శ్లోకంలో నాకు తెలిసినటువంటి ఏదో కొన్ని విషయాలు నేను చెప్పగలిగాను. శ్రీల ప్రభుపాదికి